ఎన్ని ధర్మములు, ఎన్ని విచిత్రములైనవండి. ఇవాళ విష్ణు సహస్రనామం మీరంతా చదువుతున్నారే, అది అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పింది. శివ సహస్రనామం కూడా అనుశాసనిక పర్వంలో ఉంది. ఇంకా అవి వేరు కాదు, సకల ధర్మములు వేదముల సారమంతా శాంతి అనుశాసనిక పర్వాల్లో ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచి మాట వరసకు కూడా మీరు ఆలస్యం చేయకుండా ప్రతిరోజు సమయానికి రావాలన్నమాట. ఈ శాంతి పరం అనుశాసనిక పరం అయ్యేదాకా ఇంకొంచెం ఎక్కువ జాగరూకులై ఉండాలి. మీరు ఎప్పుడు జాగరూకులై ఉన్నప్పటికీ కూడా హస్తినాపురంలోకి ప్రవేశించారు ధర్మరాజాదులు. అప్పుడు నారదుడు ముందుగా అక్కడికి వచ్చి, నాయన నీ వంటి ధర్మమూర్తి ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాడు, నేను అరుగుదును హరిశ్చంద్రుడి వంటి కొద్ది మందిని, వాళ్ళందరికంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువ గొప్పవాడివి, ధర్మాత్ముడివే కానీ ఏమాత్రం తక్కువవాడివి కాదు అని ప్రశంసించాక, అప్పుడు అవన్నీ నాకు రుచించడం లేదు కానీ పరమవీరుడైన కర్ణుడు నా అన్నయ్యని తెలిసాక అతన్ని చంపేశానని నేను మహాబాధపడిపోతున్నాను. పాండుసూనులతోడి పగ కోర్చనవ్వని ఉత్సాహమూది సుయోధనుండు వైదేహ పౌండ్రాది వసుదేశులవ్వని కడిమి సొంపున కరిగాపులైరి. పాండవులతో యుద్ధానికి కేవలం దుర్యోధనుడు వచ్చాడంటే దానికి మూల కారణం కర్ణుడే. కర్ణుడనేవాడు ఒకడు లేకపోతే పాండుపుత్రులతో పగకి దుర్యోధనుడు తట్టుకునేవాడు కాదు. మాతో యుద్ధం చేయడానికి వాడికి దమ్ములు లేవు, ధైర్యం లేదు. కర్ణుడు వచ్చాకే ధైర్యం వహించాడు, అర్జునుడి మీద ఉన్న భయాన్ని తొలగించుకున్నాడు. అంతటి పరాక్రమవంతుడు మా కుంతిపుత్రుడు మా అన్నయ్య అని ఇప్పుడు తెలిసింది. విదేహరాజు పౌండ్రక వాసుదేవుడి వంటి వాళ్ళంతా ఏ మహానుభావుడి చేతిలో ఓడిపోయారో, అర్జునుడు ఒకరు తప్ప తక్కిన పాండవులం అందరం ఎవడంటే భయపడ్డామో, అటువంటి మహావీరుణ్ణి మా కుంతీదేవి కన్న కొడుకుగా మాకు చెప్పలేదు. చెప్పకపోతే చెప్పకపోయింది. మళ్ళీ ఇప్పుడేమో అసలు విషయం చెప్పింది. దాంతో నాకు నిద్ర పట్టడంలా, నేను ఎంత పాపాత్మని. ఆ కర్ణుడు నన్ను చితక్కొట్టేస్తే శిబిరానికి వెళ్ళి బాణాలు పిక్కుని ఆ సమయంలో నన్ను చూడ్డానికి వచ్చిన అర్జునుడిని నువ్వు వాడిని చంపితే కానీ నా ముఖం చూడద్దు, అలా వస్తే బ్రహ్మహత్యా పాపం నీకు చుట్టుకుంటుందని కోపంతో తిట్టాను. నేను తిట్టగానే నా కోపాన్ని తట్టుకోలేక అర్జునుడు వెళ్ళి వాడు తలనరికేశాడు. అన్నయ్య గారిని తెలిస్తే నేను చంపనిచ్చేవాణ్ణా, ఎందుకు మా అమ్మ ఇలా చెప్పలేదు అంటే, అప్పుడు అన్నాడు నారదుడు, ధర్మరాజా మీ సోదరుడు సోదరుడిని నువ్వు ఏడుస్తున్నావే, వాడు అసలు చరిత్ర చెబుతాను. ఒకప్పుడు దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఈ వరంతో ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం ఇస్తుంది. ఆ దేవత అంటే వెనక ముందు చూడకుండా చిన్నపిల్లవడం వల్ల అప్పుడే 16 ఏళ్లలోకి అడుగు పెట్టడం వల్ల కుంతీదేవి సూర్యుడిని పిలిచింది. సూర్యుడు వచ్చి ఆ వరం వ్యర్థం కాకూడదని తక్షణం ఆవిడికి గర్భం, తద్వారా వెంటనే పిల్లాడు పుట్టేలా చేసింది సూర్యుడి యొక్క శక్తి. దానికి సజ్జోగర్భమని పేరు. సూర్యభగవానుడి వల్ల ఈ కర్ణుడు పుట్టాడు. ఆ తర్వాత రాధాదేవి దగ్గర పెరగడం వల్ల అందరూ రాధేయుడు అన్నారు. అతడికి 8 ఏళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి మీ మీద కసి మొదలయ్యింది. అందులో అర్జునుడిని జగత్తంతా పొగిడేవారు. అందుకని అర్జునుడంటే అతనికి తీవ్ర క్రోధం. క్రమక్రమంగా ఆ క్రోధం పెరిగింది. ద్రోణాచార్యులు వారు మీ దగ్గరికి రావడం, మీకు విలువిద్య నేర్పడం, ఇదంతా చుట్టుపక్కల నుంచి చూసి ఈ అర్జునుడు ఎప్పుడు చచ్చిపోతాడో, వీడు చస్తే కానీ నేనే లోకంలో ఏకైక వీరు నవ్వను అని అర్జునుడి మీద కసి పెట్టుకునేవాడు. అతడు ప్రతి దినము చెట్ల చాటు నుంచి చూచి అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అది కాక ధర్మరాజు మహాధర్మాత్ముడని, భీముడు దేహబలం కలిగిన వాడని, నకుల సహదేవులు ఉత్తమ గుణం కలిగిన వాళ్ళని, భీష్ముడు లాంటి వాళ్ళు పొగిడినప్పుడల్లా మీ మీద కసి పెట్టుకున్నాడు. మరి ఏ పూర్వజన్మ దుష్కృతమో కానీ అతడికి బాల్యం నుంచి మీ మీద క్రోధమే. ఆ క్రోధంతో ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు బ్రహ్మాస్త్రం అడిగాడు. ద్రోణుడు నేను కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఇవ్వమని పొమ్మన్నాడు. నరుని విలువల్మి అతనికి హరికి కలుగు చెల్లిమి కని తంత వగబొందు చెత్త మెరియ. అప్పుడు అతడు ఏమన్నాడు తెలుసా, అసలే నరుడు అర్జునుడు మంచి విలుకాడు, బలవంతుడు, పైగా కృష్ణుడి యొక్క స్నేహం అతనికి వస్తోంది, ఇది కాక ప్రపంచం అతన్ని పొగుడుతోంది, వాడిని పడగొడదామా అని బ్రహ్మాస్త్రం అడిగితే నువ్వు ఇవ్వనంటున్నావు, నువ్వేం బ్రాహ్మడివి అని ద్రోణుడిని తిట్టి, నువ్వు ఇవ్వకపోతే ఆ మాత్రం నేను అస్త్రం తెచ్చుకోలేనా అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అసత్యవాడి అస్త్రం పొందాడు, తద్వారా శాపానికి గురయ్యాడు. ఓ విప్రుడి యొక్క హోమధేనువు యొక్క దూడని చంపాడు, ఆయన శాపం పెట్టాడు. ఈ విధంగా నానాయాతనలు పడ్డాడు. పైగా తన యొక్క తొడని తొలిచిన పురుగు ఎవరో తెలుసుండి కూడా యుద్ధంలో చచ్చిపోయే ముందు ఇంద్రుడిని అబద్ధమాడాడు అతడు. అంటే అబద్ధాలు అంటే అతని లక్షణం. నిజానికి ఇక్కడ ఒక రహస్యాన్ని నారదుడు చెబుతున్నాడు. పరశురాముడు కర్ణుణ్ణి దగ్గరికి పిలిచి నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు నిద్రపోతాను అన్నాడు. ఆ నిద్రపోతానన్నప్పుడు ఆ తొడని ఒక పురుగు తొలిచింది. ఆ పురుగు గ్రస్తుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు. పూర్వం ఈ గ్రస్తుడు అనేవాడు భృగు మహర్షి యొక్క భార్యని పులోమని ఎత్తుకుపోయాడు. ఇది మనకి భారతంలో ఆదిపర్వంలో కూడా వచ్చింది. పులోమ అని పేరు కలిగిన ఒక భార్య, భృగు యొక్క భార్య ఉన్నది. ఆ పులోమకి పుట్టడం వల్లే శచీదేవికి పులోమజ పౌలోమి అని పేరు తెలుసుగా. శచీదేవి భృగు మహర్షికి పులోమకి పుట్టింది, అందుకే ఆవిడికి పౌలోమి అని పులోమజ అని పేరు. అందుకే మీకు లలిత సహస్రనామంలో పులోమజార్చిత అని ఒక నామం లేదు. పులోమజ అంటే శచీదేవి. శచీదేవి చేత పూజింపబడుతోంది అమ్మవారు అని అర్థం అనమాట. మీకు అర్థాలు తెలిస్తే ఆనందం కలుగుతుంది. ఆ పులోమని ఈ గ్రస్తుడనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు ఒకప్పుడు. దాంతో భృగు మహర్షి కోపం వచ్చి పురుగు అయిపోని శపించాడు. వాడు పురుగు అయిపోయాడు. అయిపోయి నాకు శాపం ఎలా విముక్తి అవుతుందంటే, కర్ణుడని ఒక దౌర్భాగ్యుడు భూమి మీద పుడతాడు, వాడు గురువుని మోసగిస్తాడు, వాడి తొడని చీరి తద్వారా వాడు బ్రాహ్మడు కాదనే విషయాన్ని పరశురాముడికి తెలియజేయి. ఆ విధంగా వాడి యొక్క ప్రయత్నాన్ని వమ్ము చెయ్యగానే నీకు శాప విముక్తి అన్నట్ట. దాంతో వాడు ఆ గ్రస్తుడనేవాడు పురుగుగా మారి కర్ణుడి తొడ తొలిచాడు. ఇప్పుడు ఆ తొడ తొలిచిన తర్వాత రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తంలో దోగి పరశురాముడు లేవగానే, నేను గ్రస్తుణ్ణి రాక్షసుణ్ణి భృగు శాప విముక్తి పొందాను అని కర్ణుడికి చెప్పి పరశురాముడికి అది వినపడకుండా చేసి అదృశ్యమైపోయాడు. అంటే ఆ పురుగు ఎవరో తెలుసు కదా. అయినప్పటికీ యుద్ధరంగంలో మరి కాసేపట్లో చచ్చిపోయే ముందు ఈ విషయాన్ని శల్యుడికి చెబుతూ, శల్య ఆ పురుగు రూపంలో కొడుకుని కాపాడడానికి వచ్చింది ఇంద్రుడన్న అనుమానం అంటాడు అక్కడ కూడా. ఆ విషయం మీకు కూడా మొన్న చెప్పుకున్నాం మనం. అంటే నిరంతరం అసత్యం ఆడడానికి ఏమాత్రం జంకడ అతడు. ఈ అసత్యాలే అతడి ప్రాణం తీశాయి. ద్వేషం, పరాక్రమం ఉంది, ద్వేషం ఉంది. పరాక్రమవంతుడికి ద్వేషం ఉంటే ప్రమాదం. మీకు ఎప్పుడైనా మనం గొప్పవాళ్ళు అవ్వాలని ఉండాలి తప్ప పక్కవాడు పాడైపోవాలి అనే కోరిక చిన్నప్పటి నుంచి వచ్చిందా, అది మనిషిని నాశనం చేసేస్తుంది. అది ఎప్పుడూ మంచిది కాదు. ఆ ద్వేషం, అసత్యాలాడ్డం మీ అన్నగారిని చంపే. మీ దగ్గర ఎంత సత్యం ఉందో వాడు అసత్యవంతుడు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, వాడి కర్మయోగం, వాడికి ఎన్ని శాపాలున్నాయి. వినుము నరేంద్ర విప్రుడలివెల్ జమదగ్ని సుతుండు శాపమిచ్చే అమర భర్త వంచనము చేసే వరంబని కోరి కుంతి మాన్పెనలుక భీష్ముడర్ధరథు చేసి ఎడల్చే కలల్చే మద్రరాజనుచితమాడి సౌరి విధి అయ్యే నరుండ నిజం పెకర్ణుని. ఒకటి, బ్రాహ్మడు శాపమిచ్చాడు, నీ రథచక్రం యుద్ధరంగంలో భూమిలో దిగిపోవాలి అని, ఈ విధంగా విప్రశాపం. రెండోది జమదగ్నిసుతుడు పరశురాముడు శాపమిచ్చాడు. మూడు, అమరభర్త వంచనము చేసే ఇంద్రుడు కవచకుండలా లాక్కున్నాడు. వరంబని కోరి కుంతి మాన్పే నలుక, వరం కోరుకుని కుంతివాడి కోపాన్ని తగ్గించింది. భీష్ముడు అర్ధరథుండి చేశాడు. ఆపై మద్రరాజు శల్యుడు ఎప్పటికప్పుడు తిట్టి నిరుత్సాహపరిచాడు. శ్రీకృష్ణుడు దీనికి విధి అయ్యాడు, కర్త అయ్యాడు. ఆఖరిని నరుడు చంపాడు. ఎంతమంది చేతిలో తెచ్చాడు. దీన్నే పూర్వం పాత పద్యంలో చెప్పేవారు, నరుచేతను ధరచేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతను ధరచే భార్గవు చేతను అరయంగా కర్ణుడి ఇల్గే ఆరువర చేతనని. దాని పద్యం చదవడం చేతగా నీ చేతను నా చేతనని ఇష్టపోతే రాసేశాడు. అది కాదు సుమ, నరుచేతను హరుచేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతను ధరచే భార్గవు చేతను అరయంగా కర్ణుడి ఇల్గే ఆరువర చేతను. ఇది అసలు పద్యం. అప్పుడు ఆ ప్రాస యతి అన్నీ సరిపోతాయి అన్నమాట. ఏది ఏమైనా వాడి జాతకం అలాగా వర్తమానం అయ్యింది, వర్తిల్లింది, పోయాడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడండి, అంత తేలిక వాడిని చంపడం. వాడిలో దుర్లక్షణములు లేకపోతే వాడు మీతో కలిసి ప్రపంచానికి ఒక రాజు అయ్యేవాడు, చక్రవర్తి అయ్యాడు, నీ వంటి మహానుభావుడి యొక్క సన్మానాలు అందుకునేవాడు. హర్ర సుర్రపతి ఎమ్మవ రుణులు గుర్రు కృపులు ను దివ్య బాణ కోటులసగుట నరుశక్తి కర్ణు తేజస్ఫురణము నార్పంగజాలె దువ్వెన్రుపాల. మహారాజా, ఈ అర్జునుడు సామాన్యుడా, శివుణ్ణి మెప్పించి శివానుగ్రహం పొందాడు. మొదట శివానుగ్రహం ఇక్కడ చెప్పింది, శివానుగ్రహం మొదలెట్టారు. రెండోది సుర్రపతి, ఇంద్రుడిచ్చాడు అనేక శక్తులు, ఇంద్రాస్త్రం వంటి అస్త్రాలు. యమ, యముడిచ్చాడు వరాలు. వరుణ, వరుణదేవుడు కూడా ఇచ్చాడు అస్త్రాలు. గాండీవమనే ధనుస్సు ఇచ్చాడు అగ్నిహోత్రుడు. గురు ద్రోణాచార్యుడు బ్రహ్మశీర్షం వంటి అస్త్రాలు ఇచ్చాడు, కృపాచార్యుడు దివ్యబాణములు ఇచ్చాడు, ఇంతమంది అర్జునుణ్ణి మెచ్చుకుని వరాలు ఇచ్చారు. మహాతపస్సు చేశాడు అర్జునుడు. శ్రీ మహావిష్ణువులో సగభాగం అంత తేజస్సు కలిగి ఉండడం వల్లే ఈయన మాత్రమే కర్ణుని చంపాడు. లేకపోతే సామాన్యుడు చంపగలడా? నీ పక్కనున్న నీ తమ్ముడు కారణజన్ముడు, విష్ణుస్వరూపుడు అనగానే అప్పుడు కుంతీదేవి కూడా లేచి కర్ణునికి ఏడవకనైనా నేను ఎంతో బతిమాలాను మీ వైపు కలవమని, కానీ వినలేదు. నేను చచ్చిన పాండవుల్లో కలవనన్నాడు, అర్జునుడిని చంపుతానన్నాడు. ఒరే మీ సొంత సోదరులురా అని చెప్పినా మీ మీద ఏమాత్రం ప్రేమతో మీలో కలవని వాడి కోసం ఏడవడం ఎందుకు? నా పుత్రుడు కనుక నేను ఏడుస్తాను, మీరు ఏడవకండా కానీ ఇతను ఒళ్ళు మెడిపి ఇంకే మాట్లాడతావు నువ్వు అమ్మవా బొమ్మవా అని అంతకంతకీ కోపం వచ్చి ధర్మరాజుకి ఇంక చెప్పానుగా సోదర ప్రేమ ఆయనకి ఎక్కువ, ఆ మహాత్ముడి యొక్క లక్షణం అది. వెంటనే ఏం చేశాడు? ఈ క్షణం నుంచి శాపం పెట్టేస్తున్నాను నీకు, అది మొత్తం ఆడవాళ్ళకి శాపం పెడుతున్నాను. నగుహ్యంధారయిష్యంతిత్యేవం దుఃఖ సమన్విత శశాపచ మహాతేజాః సర్వలోకేషు యోషితః. ఈరోజు నుంచి స్త్రీల నోట్లో రహస్యం దాగకుండా ఉండుగాక. వాళ్ళు ఎంత జాగ్రత్తగా రహస్యం దాచుకోవాలనుకున్నా నోట్లోంచి బయటకు వచ్చుగాక. ఒక్క పద్మాకర్ గారి పురాణం విన్నవాళ్ళు మాత్రమే రహస్యం దాచుకుందరుగాక. అక్కడ పద్మాకర్ గారు అల్లేదు సరదాగా అంటున్నారు, కానీ హరి యొక్క నామస్మరణ శ్రీకృష్ణుని తలుచుకున్న వాళ్ళు మాత్రం రహస్యం దాచగలరు. అలా కృష్ణనామస్మరణ లేని వాళ్ళకి రహస్యం దాగదని శాపం పెట్టాడు. అదే తెలుగులో ఏమని, ఆడవాళ్ళ నోట్లో నువ్వు కింద నారదను సామెత కింద మారిపోయిందనమాట. నేను అల్లే సొమ్ము వెళ్ళాను, నా మీద కోర్టుకు వెళ్ళకండి. నేను పొంది ఇది వేదవ్యాసుల వారు శాంతిపురంలో రాశారు, అంతేగాని ఏ పద్మాకర్ గారు మనం మీరంటే వస్తవులు అలా వెళ్ళరు, కానీ ఎవరైనా నా మీద వెళ్ళకండి సుమా, వ్యాసుడి మీద కోర్టుకు వెళ్ళండి, దొరికితే ఆయన కనపడితే. అందుకని ఈ విధంగా తల్లి మీద కోపంతో ఈరోజు నుంచి రహస్య గోపనం స్త్రీలలో ఉండకుండా ఉండుగాక అని శాపం పెట్టాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు తల్లిని శాపం పెట్టి అయ్యి అంత పొరపాటు ఏమిటి ఇలా తొందరపడి ఈ రోజుల్లో ఇలా మాట్లాడుతున్నానని బాధ పొంది నారద మహర్షి, వేదవ్యాస మహర్షి, శ్రీకృష్ణ తక్కిన సోదరులారా, ఇక నాకు ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, మహాపాపం చేసి యుద్ధం చేశాను, సోదరులు చచ్చిపోయారు, ఇటు కొడుకులు పోయారు, దుర్యోధనుడి తలకాయ మా భీముడు తిన్నాడనే బాధ ఎక్కువగా ఉంది, కర్ణుడి వంటి సోదరుణ్ణి పోగొట్టుకున్నాను, అందుకని ఇక నాకు ఈ రాజ్య వ్యామోహం పోయింది, ముష్టతో బతుకుదాం అనుకుంటున్నాను, భైక్ష్యంతో భిక్షాటంతో బతుకుదాం అనుకుంటున్నాను. ఇక భీముడికి పట్టాభిషేకం చేసి తక్కిన వాళ్ళంతా అతన్ని సేవించండి అనగానే అర్జునుడు అన్నాడు, నువ్వు భిక్షాటన చేస్తావన్నా ధర్మశాస్త్రం ఒప్పుకోదు, క్షత్రియులు యుద్ధం చేసి చావలసిందే, లేదా యుద్ధరంగంలో విజయం పొంది రాజ్య పరిపాలన చేసి భోంచేయాలి. నువ్వు ముష్టెత్తుకుంటావు అంటే ముష్టి సంఘం వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి అసోసియేషన్ తెలుసా నీకు, అందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, వేళకోవడం ఏం కాదు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళకేమో నానాయాత్ర పడుతుంటే మళ్ళీ నువ్వోడు చేరతావు కాంపిటీషన్గా, ఆ ప్రొఫెషన్ మనకు కుదరదు, ఇది క్షాత్రధర్మ విరుద్ధం అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఏమన్నాడు తెలుసా, అర్జునుడు మాటలు అర్జునుడి యొక్క వాక్కులు శాస్త్ర ప్రమాణములు, మహారాజై పుట్టినవాడు యుద్ధం చెయ్యవలసిందే, పాపాత్ముల్ని శిక్షించాలి, పుణ్యాత్ముల్ని రక్షించాలి, దొంగల్ని శిక్షించాలి, సమయమునకు పన్నులు వసూలు చేయాలి, రైతులందరికీ వడ్డీకి అప్పులు ఇవ్వాలి, ఆ వడ్డీ కూడా చాలా తక్కువగా నామకే వస్తే తీసుకోవాలి, వాళ్ల చేత వ్యవసాయం చేయించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండేలా చూడాలి, నిష్పక్షపాతంగా అన్ని కులాల వాళ్ళని రక్షించాలి, అన్ని మతాల వాళ్ళని రక్షించాలి, అన్ని ధర్మాల వాళ్ళని రక్షించాలి, ఏ వర్గం మీద ఎక్కువ అభిమానం ఉండకూడదు, ఏ వర్గం మీద ద్వేషం ఉండకూడదు, ఇది వ్యాసుడు చెప్పిన మాట. అందుకే పూర్వపు రోజులు అంత గొప్పవాళ్ళు అయ్యారు, అడవులలో ఉండేవాళ్ళు, మన నగరాల్లో ఉండేవాళ్ళు, పల్లెలలో ఉండేవాళ్ళు, పక్కణాలలో ఉండేవాళ్ళు, పట్టణాలలో ఉండేవాళ్ళు. పట్టణం అంటే మన గుంటూరు ఇప్పుడు నగరం కూడా అయిపోయింది అనుకోండి, కాస్త ఏ తాడేపల్లిగూడమో చిలకలూరిపేటో ఇటువంటి జనావాసాలండి పట్టణాలు. పక్కణం అంటే ఏమిటి, అడవుల్లో ఉండే బోయేవాళ్ళ గ్రామాలకి పక్కణము కాకింత కావచ్చు అన్నమాట, శబర గ్రామాలు ట్రైబల్ ఏరియాస్ని పక్కణములు అంటారు. అడవులలో నివసించేటటువంటి కోయవాళ్ల యొక్క నివాస స్థానములకు సంస్కృతములో పక్కణము అని పేరు. అందుకే పట్టణ పక్కణాది భేదం లేకుండా అందరినీ జాగ్రత్తగా చూడాలి. శాస్త్రదృష్ట పరో ధర్మ స్థితో గార్హస్థ్యమాశ్రిత స్వధర్మం చరధర్మజ్ఞ యథాశాస్త్రం యథావిధి. ఈ అర్జునుడు చెప్పినది శాస్త్రధర్మం, శాస్త్రం ప్రకారంగా ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి, ఎవరి ధర్మములు వాళ్ళు పాటించవలసిందే. జీవి పుట్టాక విద్యాభ్యాసంతో బాల్యాన్ని గడపాలి. యవ్వనంలో వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాలి. తన ధర్మాన్ని కాపాడాలి, అందరి ధర్మాన్ని కాపాడాలి. శాస్త్ర మర్యాదలను అతిక్రమించకూడదు. అందులో రాజన్న వాడి కర్తవ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతమందిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత రాజు మీద ఉంటుంది. రాజు అందుకే దండనీతి పాటించాలి. ఎవడైనా అధర్మం చేస్తుంటే మొగమాటం లేకుండా శిక్షించాలి, స్వపరభేదం లేకుండా ఉండాలి. రాజే కనుక దండనీతిని పాటించకపోతే భూమి మీద అధర్మం పెరిగిపోతుంది. ఎవడన్నా తప్పు చేస్తే వీడు నావాడని ఉపేక్షించామంటే అది ప్రమాదం. ఇప్పుడు చేస్తున్నది రాజకీయ పార్టీల వాళ్ళు అలాంటి పనులే. మన పార్టీ వాడు కదా అని ఉపేక్షిస్తే కొంపలు ములుగుతాయి. ఇక్కడ మాత్రం మొహమాట లేకుండా వాడిని తీసవతల భార్యమన్నాడు శాస్త్రంలో. నీ ఆర్యబోధితుండవు కావే వర్ణాశ్రమ ప్రకారములుగనంగా వలయునే ధర్మంబులు భూవరునకు దండనీతి పోలంగలవే. ఈ భూమండలంలో ఎంత గొప్ప ధర్మాత్ముడైనా దండనీతి కంచే గొప్ప ధర్మం మరొకటి లేకుండా ఉందని గ్రహించాలి. అనగా నువ్వు బాగా చదువుకున్నవాడు గనక వర్ణాశ్రమ ధర్మాలు నిర్వహించేలా చెయ్యాలి. ఎవడన్నా తప్పులు చేస్తే ఆ తప్పుకు తగిన శిక్ష వెయ్యాలి. ధర్మాత్ముల్ని ప్రోత్సహించాలి. ప్రజలంతా తమ తమ వృత్తులు సక్రమంగా చేసుకుని హాయిగా భోజనం చేసేలా చూడాలి. అందరికీ కూడు గూడు గుడ్డ నీరు అందేలా చూడాలి. ఇవి నీ నియమం. ఇవి లేకపోతే ప్రమాదం. అందులో ముఖ్యంగా నీ వంటి ఒక ధర్మప్రభు ఈ ప్రజల్ని పరిపాలించకపోతే దొంగలు పెరుగుతారు. దొంగలు పెరిగితే లోకం నాశనమైపోతుంది. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాను విను. నీ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలు ఏమనుకుంటారు? అమ్మో, పక్కవాడి సొమ్ము అపహరించకూడదు, అది మహాపాపం, అపహరిస్తే ధర్మరాజు శిక్షిస్తాడు అనుకుంటారు. అదే నువ్వు ముష్టెత్తుకున్నావు అనుకో, మనకి రాజు లేడు కదా, పక్కవాళ్ళని దోచుకుందామంటారు. ఒకళ్ళొకళ్ళు దోచుకుంటారు. దాచుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు, అది ప్రమాదం. ఒకనొకప్పుడు శంఖుడు లిఖితుడు అని ద్రణదములు ఉండేవారు. వాళ్ళు ఒక అరణ్య ప్రాంతంలో వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకున్నారు. శంఖుడికి ఓ 10 ఎకరాల తోట వచ్చింది అరణ్య ప్రాంతంలో, లిఖితుడికి ఇంకో 10 ఎకరాల తోట వచ్చింది. అన్నదమ్ములిద్దరికీ కూడా ఆ 10 ఎకరాల తోటలోనే ఒక ఆశ్రమం ఉండేది. చుట్టూతో కంచి వేసుకున్నారు. వాళ్ళ యొక్క తోటలో మామిడి చెట్లు వంటి అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉండేవి. ఆ వృక్షాలకు మంచి పళ్ళు వచ్చేవి. హాయిగా పళ్ళతో సుఖంగా బ్రతుకుతున్నారు, వృత్తి శాకాహారంతో బతుకుతున్నారు వాళ్ళు. ఒకరోజున తమ్ముడైన లిఖితుడు అన్నగారైన శంఖుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి శంఖుడు పక్కనే ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు. నదీ తీరంలో వీళ్ళ ఆశ్రమాలు ఉండడం వల్ల నదికి వెళ్ళి స్నానానికి వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే తమ్ముడు అక్కడ కూర్చున్నట్టు ఆశ్రమం అరుగు మీద. అన్నగారు ఇంకా రాలేదు. ఈలోపు ఇతనికి ఆకలేసింది. చూస్తే అన్నగారి ఆశ్రమంలో మంచి బాగా ఏపుగా పెరిగిన మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లు బాగా పళ్ళు కాసి ఉన్నాయి. వెంటనే ఈయన అందులో రుచిగా ఉన్న కొన్ని పళ్ళు కోసుకుని శుభ్రంగా తినేసాడు. తొక్కలు తీసేసి టెంకర్ పక్క పీకేసి రసంతా తాగేసి ముక్కలు పీక్కు తిన్నాడు. కాసేపటికి అన్నగారు రాగానే చేతులు కడుక్కుని అన్నయ్య నమస్కారం అన్నట్ట. అన్నయ్య గారు తమ్ముడికే చూశాడు. తమ్ముడి గారి పక్కన టెంకలు తొక్కలు కనబడ్డాయి. ఈ టెంకలు తొక్కలు ఎవరెవరు అంటే నీ ఆశ్రమంలో ఉన్న పళ్ళు అన్నయ్య అన్నట్ట. మన ఆస్తులు మనం పంచుకున్నాం, ఈ ఆస్తి నాది కదా, అవునా? అవును, నీదే అన్నయ్య అన్నాడు ఈయన. నా ఆస్తి నన్ను అడగకుండా నువ్వు తీసుకోవచ్చా? ఈ చెట్లు నావి, ఈ పళ్ళు నావి, నేను వచ్చేదాకాగి అన్నయ్య తిననా అని అడిగితే నేను తినమనేవాడిని కదా. అప్పుడు తింటే నీకు దొంగతనం చేసిన పాపం రాదు. అన్నను అడగకుండా అన్నగారు సొమ్మును ఎత్తుకుపోతావా? ఇది దొంగతనమేనా అంటే క్షమించన్నయ్య, ఈ దొంగతనమే అన్నట్ట. అయితే వెంటనే మన దేశాన్ని పరిపాలిస్తున్న సుజ్జుమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి, అదంతా విదేహ దేశం, జనకరాజులు అంటారు వాళ్ళందరినీ. ఈ సుజ్జుమ్నుడు అనేవాడు అప్పుడు జనకుడిగా ఉన్నాడు. మన సుజ్జుమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి, నేను అన్నగారి తోటలో పళ్ళు దొంగతనం చేశాను, శిక్ష వెయ్యమను. అందరు దొంగలకి ఏ శిక్ష వేస్తాడో ఆ శిక్ష నీకు కూడా వేయించుకో, అనుభవించిరాపు అన్నట్ట. అలాగే అన్నయ్య అని ఈయన మహావేగంగా బయలుదేరాడు. రాజుగారి సభ దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ఆ సమయంలో కొలువులో సింహాసనం మీద కూర్చునుండగా, మహారాజా నీకు జయం కలుగుగాక, నేను దొంగతనం చేశాను, నీ ద్వారా శిక్ష అనుభవించమని మా అన్నయ్య పంపాడు. నువ్వు అందరు దొంగలకు ఎలా శిక్ష వేస్తావో అలాగే శిక్ష వేసేయి అన్నట్ట. అనగానే ఆయన అన్నాడు, పశ్చాత్తాపం కలిగిందిగా నీకు, అదే శిక్ష. నా మాట విను, ఓ బ్రాహ్మణోత్తముడికి శిక్ష వేసే పాపం నాకు ఇవ్వకు, శిక్ష వెయ్యను పో అన్నట్ట. శిక్ష వేసేటప్పుడు పక్షపాతం వహిస్తే వాడు నరకానికి పోతాడు. రాజన్నవాడు పక్షపాతం లేకుండా ఎవడైనా తప్పు చేస్తే శిక్షించవలసిందే. అన్నయ్యనా, తమ్ముడైనా, భార్య అయినా, చివరికి తాను తప్పు చేసినా తనకి తానే శిక్ష వేసుకోవాలి. మారు మాట్లాడకుండా నాకు శిక్ష వెయ్యి అన్నాడు ఈ శంఖుడి యొక్క తమ్ముడు లిఖితుడు. అనగానే, తథాస్తు, నువ్వు అంత గట్టిగా కోరావు కదా, మా రాజ్యంలో దొంగతనానికి ముంజేతులు నరికేయడమే, ఈ చేతులు మణికట్టుదాకా నరకడం శిక్ష. ఆ శిక్ష అమలు చేసేయమంటావా అంటే చేసేయి అన్నట్టు ఈ లిఖితుడు. వెంటనే ఇతన్ని వధ్యస్థానానికి తీసుకెళ్ళండి. అంటే ఎవరన్నా తప్పులు చేస్తే పూర్వం చంపడానికి ఒక స్థలం ఉండేది, అక్కడ ఊరి తీయటం, శిరశ్ఛేదం చేయటం, ఈ చేతులు నరకటం ఇవన్నీ అక్కడ చేస్తారనమాట. అక్కడికి తీసుకుపోండి అని భటులనిచ్చి పంపించాడు. భటులు అక్కడికి తీసుకెళ్ళి రెండు చేతులు ఇలా రాయి మీద పెట్టించి సరిగ్గా మడికట్టుదాకా నరికేశారు. ఇప్పుడు ఆ చేతుల నుంచి రక్తం కారుతూ ఉంటే మందు వేస్తామంటే వాళ్ళు మందు వద్దు, ఈ రక్తపు చేతులతోటే మా అన్నయ్య దగ్గరికి ఎడతా, ఈ శిక్ష నేను పొందానని మా అన్నయ్యకి చూపించాలి అని ఆ రక్తం ఓడుతున్న చేతులతో పరుగు పరుగును వెళ్ళి నవ్వుతూ పోయిగా ఏడవకుండా బాబోయ్ అని ఏడవల, అన్నయ్య ఇదిగో దొంగతనం చేసినందుకు శిక్ష పొందాను, ఇదిగో చేతులు చూడు, ఈ రక్తం చూడు, ఇప్పుడు నీకు సంతృప్తి అయ్యిందా అంటే నాయన ఇప్పుడు నువ్వు పవిత్రుడి అయ్యావు, ఈ దొంగతనం చేసింది నా తమ్ముడే కదా అని నేను నిన్ను ఉపేక్షిస్తే నువ్వు చచ్చాక భయంకర నరకాలకు వెళ్ళి యముడి చేతిలో నానాయాతన పడేవాడివి, ఆ దరిద్రపు పాపం నుంచి నిన్ను మన వంశాన్ని రక్షించడం కోసం నేను ఇంత పని చేశాను, దొంగతనం చేసిన నీకు శిక్ష వెయ్యకపోతే నీకు పుట్టే కొడుకులు నిన్ను మించి దొంగలు పడతారు తెలుసిన. ఇప్పుడు అది రహస్యం అంటే అసలు రహస్యం భారతం చెప్పింది, తండ్రి దొంగ అనుకోండి కొడుకు ఇంకా పాపాత్ముడు పడతాడు, ఎక్కడో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టినట్టుగా పుట్టేవాడు కొద్దిమందిని పక్కన పెడితే, ఒక నాయకుడు దొంగడైతే వాడి కొడుకులు ఇంకాను, వాడేమో 10 ఎకరాలు ఆక్రమిస్తే వీడు ఇంకోటి ఆక్రమిస్తాడు, అందువల్ల ఒకడిని మించిన పాపాత్ములు ఒకరు పడతారు. నీ వంశము నిన్ను నిలబెట్టడానికే శిక్ష వేశాను, ధర్మ మార్గముల్లంఘింపతగదుగా వల్లసే నిష్కృతి కులమెల్ల వెల్లసే నీ కథమున స్వరముని పితృతరమునములు చేయు మరిగి బాహుదా పుణ్యతో యముల ననగా. ఈ పక్కనున్న నది ఉన్నది, ఆ నదిలోకి వెళ్ళు, నేను నీకు శిక్ష వేయడం ద్వారా నీవు నీ వంశం మన వంశంలో చచ్చిపోయిన వాళ్ళు అందరం తరించాం, నీకు సత్పుత్రులు పుడతారు, ప్రస్తుతం ప్రాయశ్చిత్తంగా ఈ నదిలో స్నానం చేసి ఆ మొండి చేతులతోటే నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యమియ్యి, నేను చెప్పినట్టు చెయ్యి, దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణమయ్యి, నువ్వు మాత్రం మనసులో బాధపడకు, కొన్ని పనులు చేయకూడదు, కళ్ళు ద్రావుట మద్యపానం చేయడం, గురుపత్రి గవయుటయును గురుపత్ని సంభోగం, విప్రు చంపుట బ్రాహ్మణుణ్ణి చంపటం, బ్రహ్మస్వ విషయమైన మృత్యులుటయును ఒక విప్రుడి యొక్క సొమ్మును అపహరించటం, గురువు గారు ఏదైనా నువ్వు ఇది చెయ్యి అని చెబితే నేను చెయ్యను ఆలోచిస్తాను ఇది తప్ప ఇది ఒప్ప అని ఎవడైనా ఆలోచిస్తే, గురువు గారు చెప్పాక ఇంకా తప్పు ఒప్పు కదట, ఆయన ఏదైనా చెప్పాడంటే ఇంకా ధర్మమే, దాని గురించి ఆలోచిస్తాను తర్వాత ఆలోచిస్తాను అని అన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారే, మహాపాతకములు భయంకర పాపములు, ఇది వేదవ్యాసులు వారు చెప్పిన మాట. కాబట్టి ఈ పాపాలు చెయ్యకూడదు, ఈ పాపములు నువ్వు చేస్తే ప్రమాదం కనుకే నీ చేతులు నరికించాను, పో స్నానం చేసిరా అనగానే వెంటనే అందులో స్నానం చేసి ఈ మొండి చేతులతో దేవతలకి పితృదేవతలకి తర్పణం ఇస్తుంటే చేతులు వచ్చేసే వెంటనే స్నానము చేసిన వెంటనే తర్పణములు ఇవ్వడానికి ప్రయత్నించగా చేతులు వచ్చాయి కనుక బాహుదా నది అని పేరు వచ్చింది. బాహు అంటే చేతులు, ద ఇచ్చింది కనుక అప్పటి నుంచి ఆ నదికి అంత పూర్వం ఆ పేరు లేదు, ఊరికి అనేవారు కానీ ఆ నదికి ఆనాటి నుంచి బాహుదా నది అని పేరు వచ్చిందనమాట, బాహువులను ఇచ్చినది అని. ధర్మాత్ములు అందులో స్నానం చేస్తే అవయవాలు తిరిగి వచ్చేవట మహానుభావులకి, నిజంగా ధర్మాత్ములైతే ఈ విధంగా పాప ప్రక్షాళన అయ్యి చేతులు కూడా తిరిగి వచ్చాయి. వ్యాసుడు ధర్మరాజు గారికి కథ చెప్పి చూసావా, ఆనాడు తప్పు చేస్తే వెనక ముందు చూడకుండా ఆ రాజుగారు శిక్ష వేశాడు, ఆ లిఖితుడు శిక్ష వేయించుకున్నాడు, అందుకే వాళ్ళిద్దరూ శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళారు. దీనిని వేదవ్యాస మహర్షి ధర్మరాజుకి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు, నువ్వు అలా ఉండాలి, నువ్వు తప్పు చేసిన వాడిని శిక్షించాలి, నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష వేసుకోవాలి, నీ క్షాత్రధర్మ ప్రకారం యుద్ధం చేయడం దోషం కాదు, కాబట్టి నువ్వు పరిపాలన మానేసి అడవికి వెళ్ళావనుకో దొంగలు పెరుగుతారు, పాపాత్ములు పెరుగుతారు, లోకంలో అధర్మం పెరుగుతుంది, శాస్త్రధర్మములు నశిస్తాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడవికి వెళ్ళే అధికారం లేదు, దండనీతిని అవలంబించు అనగానే అప్పటికైనా దండనీతిని అవలంబించాలంటే నా మనస్సు అంగీకరించటం లేదండి అన్నట్ట. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడిని పిలిచి ఇతనికి సృంజీయుడి చరిత్ర చెప్పన్నట్ట. అనగానే నారదుడు అక్కడికి వచ్చి, నాయన ధర్మరాజా అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు నీకు సృంజీయుడి కథని ఈ వేదవ్యాస మహర్షి వివరించాడు, గుర్తుందా నీకు ఆ సృంజీయుడి కథ చాలా గొప్పది, అది నీకు చెబుతున్నాను మళ్ళీ ఇంకొకసారి, నేను చెబుతున్నాను విను, నేను నా మేనల్లుడు పర్వతుడని ఒకడు ఉన్నాడు. బ్రహ్మ మానస పుత్రిక ఒక ఆవిడ ఉన్నది. ఆ బ్రహ్మ మానస పుత్రిక యొక్క కొడుకు పర్వతుడు. బ్రహ్మపుత్రికి నారదుడికి ఏమవుతుంది? నారదుడు బ్రహ్మపుత్రుడు కనుక చెల్లెలు అవుతుంది. వాడు చెల్లెలు కొడుకు కనుక మేనల్లుడు. మేమిద్దరం కలిసి సృంజయ మహారాజు దగ్గరికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని కొడుకుని అడిగాడు. ఆ కొడుకు కథ నువ్వు విన్నావు, మనం కూడా చెప్పుకున్నాం కదా. వాడు మలమూత్రాలు విడిచిపెట్టినా, నోట్లోంచి లాలాజలం వచ్చినా అవన్నీ బంగారం అయిపోవాలని కోరుకున్నాడని దాంతో దొంగాళ్ళు చంపేశారు. చంపేయడంతో నేను వచ్చి ఆ రాజుగారికి ధైర్యం చెప్పాను, వేదాంత బోధ చేశాను, మళ్ళీ జాలిపడి వాడిని బ్రతికించాను. అప్పుడే జరిగిందో తమాషా. ఇంద్రుడికి సృంజయ మహారాజు గారి మీద ఒక భయం ఉన్నది. ఈతడు నారదుణ్ణి పర్వతుణ్ణి గురువులుగా పెట్టుకున్నాడు. గురువుని నమ్మి గురువుగారు చెప్పే పురాణములు విని గురువుగారు చెప్పినట్టు నడుచుకునేవాడు స్వర్గానికి అధిపతి అవుతాడని శాస్త్రం చెబుతున్నది. ఇంక వెనక ముందు చూడకూడదట. ఒక గురువుగారు ఇక్కడ కూర్చుని మీకు ఏదైనా చెబితే ఆయన చెప్పినట్టు చేశారంటే వాడు ఏదో ఒకనాటికి స్వర్గాధిపతి అవుతాడు అని శాస్త్రం. నారదుణ్ణి పర్వతుణ్ణి గురువులుగా పెట్టుకుని పురాణములు వింటున్న ఈ సృంజయుడు ఏదో నాడు నాకు పోటీ వస్తాడు, కాబట్టి వీడికి దుఃఖం కలిగించాలి అని భావించి ఇంద్రుడు మరొక రోజు ఏం చేశాడు, తన వజ్రాయుధాన్ని పిలిచాడు. దొంగల వల్ల చచ్చిపోయిన సృంజయుడు కొడుకు సువర్ణస్థీవిని నారద మహర్షి బతికించాడు. వాడిని మళ్ళీ చంపే, వాడు చచ్చిపోతే ఈ తండ్రి బెంగ పెట్టుకుని తపస్సు మానేసి అడవిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు, తద్వారా వాడి వల్ల నాకు ఏ ముప్పు ఉండదు అని ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచిపెట్టాడట. ఆ వజ్రాయుధం సమయం కోసం కాసు కూర్చుంది. ఒక రోజున సృంజయుడు తన కొడుకుని భార్యల్ని వెంట పెట్టుకుని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఉద్యానవనంలో భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. అప్పుడు సమయం కనిపెట్టినటువంటి వజ్రాయుధం పెద్ద పులిగా మారిపోయి గాండ్రిస్తూ వచ్చి ఒడ్డు మీద ఆడుకుంటున్నటువంటి 5 ఏళ్ల వయస్కుడైనటువంటి పంచ శరద్వయస్కుడైన సువర్ణస్థీవు మీద పడి వాడిని చీల్చేసి తినేసి మాయమైపోయింది. ఇంకా చూడండి, రాజుగారు నీళ్లలోంచి పరుగు పరుగుని వచ్చే, కుమార దొంగల వల్ల చిన్నప్పుడు చచ్చిపోయావు, మళ్ళీ పులి నీ మీద పడి చీల్చి చెండాడిందా, ఇంత దురదృష్ట జాతకుడు నువ్వేమిట్రా, నీ వల్ల నేనెంత ఏడుస్తున్నాను రా అని గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఇంతలో నారదుడు పర్వతుడు అక్కడికి వచ్చి, మహారాజా నీకు యోగ జాతకం లేదు, అందుకే కర్మకాలి ఎప్పటికప్పుడు కొడుకులా నశిస్తున్నాడు, ఇదంతా ఇంద్రుడి కుట్ర అని వెంటనే ఇంద్రుడిని అక్కడికి పిలిపించి, ఇంద్ర నేను మాటిస్తున్నాను, ఈ సృంజయుడు ఎప్పటికీ నీ పదవిని ఆక్రమించడు, ఇతడు తపస్సు చేసి నీకు అతిథిగా వస్తాడు, నీ పదవి లాక్కోడు, అతన్ని ఇంకేడిపించకు, అతని కొడుకుని చంపకు అని నారదుడు స్వయముగా ఇంద్రుణ్ణి పిలిపించి బాస ఇప్పించి సృంజయుడికి ఆ కొడుకుని మళ్ళీ బ్రతికించి ఇచ్చాడు. అప్పటి నుంచి సృంజయుడికి ఇంద్రుడికి మధ్యలో మళ్ళీ స్నేహం మొదలయ్యింది. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు, నా పదవికి పోటీ వస్తాడనే భయంతో ఈ కుర్రవాణ్ణి చంపాను తప్ప మరో ఉద్దేశ్యం కాదు, ఇక మీదట ఈ కుర్రవాణ్ణి చంపను అన్నాడు. ఆ తర్వాత సృంజయుడు, ఈ కుర్రాడు ఎప్పటికప్పుడు చస్తున్నాడు బ్రతుకుతున్నాడు, చచ్చిపోయినప్పుడల్లా ఈ దుఃఖం వద్దు అని నువ్వు చెబుతూనే ఉన్నావు, అయినా ఎందుకని మానసిక వ్యాధి పోవడంలా, ఒక వ్యక్తి చచ్చిపోతే అతనితో మనకి బంధుత్వం ఉంటే వాడు పోయాడు బాబోయని నిరంతరం ఎందుకు శోకం వస్తుంది అంటే అదే ఈ శరీరమునకున్న లక్షణం అన్నట్ట నారదుడు. ఇది మృణమయ శరీరం, మట్టితో తయారైన శరీరం. మట్టితో తయారైన శరీరం యొక్క లక్షణం ఏమిటంటే ఈ మట్టి మీద ఉన్నంతకాలం మన మట్టిలో కలిసిపోయేదాకా ఈ మమకారము ద్వేషము పోవట, నిర్మమత్వం మమత్వం పొమ్మంటే పోవు ఎంత గింజుకున్నా. కానీ వీలున్నంత వరకు సద్గురువులను సేవించి ధర్మ మార్గంలో నడుచుకుంటే వారి బోధలు వింటే కొంతవరకు శోకం ఉపశమిస్తుంది అని నారదుడు ఈ కథని మళ్ళీ చెప్పి, నువ్వు కూడా సృంజయుడిలేగా ధైర్యం వహించు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి శరీరం విడిచిపెడతాడని గ్రహించు, ఏదో ఒక నిమిత్తంతో పరమాత్ముడు ప్రాణం తీసేస్తాడు. ఇంద్రుడి వజ్రాయుధం పులి రూపంలో వచ్చి సువర్ణస్థీవిని చంపింది, అలాగే ఇప్పుడు యమధర్మరాజు గారు మీ యుద్ధమనే వంకతోటి వీళ్ళందరినీ చంపాడు, నీవు నిమిత్తమాత్రుడివి, చంపింది యముడు కాలపురుషుడు, మృత్యుదేవత వాళ్ళని పట్టుకుపోయింది, కాబట్టి నువ్వు దుఃఖిస్తే ఉపయోగమేమున్నది, పోని నువ్వు వాళ్ళని యుద్ధంలో చంపకపోతే మాత్రం ఈ దుర్యోధనాదులు ఉంటారనుకుంటున్నావా, ఎప్పుడూ ఉండరు, నువ్వు మాత్రం ఎంతకాలం ఉంటావు, ఈ ధర్మము కొంతకాలమే నిర్వహిస్తావు, ఆఖరికి ఈ భూమి మీద పుట్టిన పరమాత్ముడు కూడా తన శరీరం విడిచిపెట్టి వెళ్ళక తప్పదంటే ఇక నీవు మాత్రం ఎల్లకాలం ఉంటావా, ఈ భూమి మీద ఉట్టి కట్టుకుని శాశ్వతంగా ఉండేవాడు లేడు అని ధైర్యం చెప్పాక ఇప్పుడు వ్యాసుడు మళ్ళీ ధర్మరాజు గారిని ఏమన్నాడు, అంత దుఃఖంతో ఉన్నాడు ధర్మరాజు, అందుకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ధైర్యం చెప్పవలసి వచ్చింది, నాయన ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు, ఆ అడవిలో ఉన్న చెట్టు కొమ్మని గొడ్డలికి మానుగా పెట్టుకున్నాడు. గొడ్డలికి కర్ర ఉండాలి కదా, గొడ్డలు నరకాలంటే ఆ గొడ్డలికి ఒక పీడి ఉండాలి. చెట్టు కొమ్మను నరికి ఆ చెట్టు కొమ్మనే ఆ గొడ్డల్లో దొరిపి ఆ కర్రతో సాయంతో గొడ్డలతో ఆ చెట్టును నరికాడు. ఇప్పుడు ఇంతకీ చెట్టును నరికిన గొడ్డలికి ఏమైనా పాపం వస్తుందా? రాదు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ గొడ్డలు లాంటి వాడు అనుకోవాలి. చంపేది చచ్చేది అంతా కూడా ఈశ్వరుడు అనుకోవాలి. ఒక కట్టెలు కొట్టుకునేటటువంటి వాడి చేతిలో గొడ్డలికి ఏ పాపపుణ్యం ఎలా ఉండదో అలాగే మనల్ని మనం భావించుకోవాలి. కట్టెలు కొట్టేవాడు ఎవరో కాదు, ఈ ఈశ్వరుడే. ఈశ్వరుడు కట్టెలు కొట్టేవాడు అంటే వీళ్ళందరినీ కొట్టేస్తాడు. కట్టె అంటే మన శరీరం గుర్తుపెట్టుకోవడానికి, ఆ కట్టె కాలిపోయిందంటాగా మన శరీరములన్నీ కట్టెలు. ఈ కట్టెలు కొట్టేది ఈశ్వరుడు అనేటటువంటి కట్టెలు కొట్టుకునేవాడు. మనము మధ్యలో ఒకరినొకరు చంపుకోవడం లేక తిట్టుకోవడం ఉన్నదే ఇదంతా ఏమిటి, గొడ్డలు లాంటి వాళ్ళం. మనం శివుడి చేతిలో పరికరముగా భావించినంతకాలం ఈశ్వరుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడనే భావన ఉన్నంతకాలం మనకి పాపం రాదు, పుణ్యం రాదు, వాడికి విముక్తి వస్తుంది. కానీ మనిషి అలా అనుకోకుండా ఏ పని చేసినా నేను చేస్తున్నానని అహంకరిస్తున్నాడు కాబట్టి వీడికి పుణ్యపాపాలు అంటుతున్నాయి. అందులో పాపం గ్యారంటీగా అంటుతుంది. పుణ్యం చేసినప్పుడేమో నేను పుణ్యం చేస్తానంటట, పాపం చేసినప్పుడు మాత్రం నేను ఎక్కడ చేశానండి, అంతా శివుడు చేయించాడండి అంటట్టు వీడు. వేద తెలివితేటలేదు. ఈ తెలివితేటలు ఉండకూడదు. అన్ని విషయములలో పరమాత్ముడికి మనం సర్వశరణాగతి అవ్వాలి. మనం ఈశ్వరుడి చేతిలో ఒక గొడ్డల లాంటి వాళ్ళం అనుకోవాలి, ఒక పనిముట్టు కింద భావించాలి. అప్పుడు అటువంటి వాడికి ఏ కర్మ వల్ల ఏ విధమైనటువంటి పాపము రాదు, పుణ్యము రాదు. ఈ పుణ్యపాపాలు ఉన్నాయే ఇవన్నీ మనం కావాలని చేస్తేనే వస్తాయి. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు వచ్చి తీరుతుందిట. నువ్వు దానం చేసినప్పుడు నా గోత్రం నా పేరుతో నేను దానం చేస్తున్నాను అనుకుంటే నీకు పుణ్యం వస్తుంది. ఆ గోత్రనామాలు చెప్పుకోకుండా ఆ చిన్న దానం లాక్కున్నావు అనుకో జేబులోంచి రహస్యంగా దండిచ్చేయడం లాగేసి పట్టుకుపోయామనుకోండి, అప్పుడు వాడి దగ్గర నుంచి లాక్కుపోయిన దొంగతన పాపం వస్తుంది. అంటే మనం ఈ పుణ్యం చేస్తున్నామనే స్పృహ, పాపం చేస్తున్నామనే స్పృహ కలిగి ఉండడం వల్ల వాటిని అనుభవిస్తున్నాం. అందుకే వాటికి అతీతంగా మనం చేస్తున్నామనుకోకుండా నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు చేస్తున్నాం అనుకోవాలి. ఒకవేళ తెలియక పాపం చేసాం, ఒక్కొక్కప్పుడు మనకి తెలియక చేస్తాం, ఒక్కొక్కప్పుడు తెలిసి చేస్తాం తప్పనిసరి పరిస్థితుల్లో, ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పేట. ఆగమోక్త కర్మమాచర్యంపమియు నిషిద్ధమైనదాన్ని చేయుటయును ప్రాజ్ఞజనులు ధరణి పాలవరేణ్య చెప్పుదురు పాపములుగా బోధ్యతతికి. వేదములు మానవులను ఇలా నడుచుకోండి అని చెప్పాయి. ఆ వేదముల సారాంశమే శాస్త్రములు. సాధారణంగా శాస్త్రము శాస్త్రము అనేది ఎక్కువగా మనం వేదములకే వాడతాం. శాస్త్రములు నాయనలారా మీరు ఇలా చేయండి ఇలా చేస్తే పుణ్యం అని చెప్పాయి. అందులో కొన్ని ఈ పనులు చెయ్యొద్దు అని చెప్పాయి. ఎలా నడుచుకోవాలో చెప్పాయి, ఎలా నడుచుకోకూడదో చెప్పాయి. శాస్త్రములలో చెప్పిన పనులు చేస్తే శాస్త్ర విహిత కర్మలు అంటారు. అందులో చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకుంటే శాస్త్ర నిషిద్ధ కర్మలు అంటారు. ఈ రెండింటిలో విహిత కర్మలు చెయ్యాలి, వద్దన్నం మానేయాలి. జ్ఞానులు అందులో చెప్పినట్టుగా ఆచరిస్తే పుణ్యమని, దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే పాపమని చెప్పారు. అందులో ఒక్కొక్కటి చెప్పారు. గురువునకు మారు పలుకుట, మీ గురువు గారు మీ దగ్గరకు వచ్చి మీరు ఇలా నడుచుకోండి అని చెబితే ఏమండి అందులో ఇలా ఉందంటారా, అందులో ఉన్నట్టు నడుచుకుంటామంటారా, మీరు చెప్పినట్టు చెయ్యా అని మారు పలకూడదట. గురువునకు మారు పలుకుట, అసలు గురువు గారికి మారు పలికేమంటే అది మహాపాపం. ఇంత పూర్వం చేసిన పాపము కంటే గురువు గారు చెప్పిన తర్వాత చెయ్యనడం అదొక పాపం. ఒకవేళ కర్మగారు ఆ పాపం చేస్తే మళ్ళీ ఏం చేయాలట, ఒకవేళ గురువుగారు ఏదైనా చెప్పాక కాదు అన్నం, వ్యతిరేకంగా వానికి ప్రాయశ్చిత్తం చెప్పారు. బొర్రసిన కల్మషము వాసిపోవు అతనికి పరితోషముగా వినయపు వెరవునను ఉపహారమిచ్చి వినతుండయిన. గురువుగారు చెప్పిన తర్వాత వ్యతిరేకంగా మాట్లాడిన వాడు తప్పు తెలుసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా కాళ్ళ మీద పడి, అయ్యా నేను పొరపాటు చేశాను, మీరు చెప్పిన దాన్ని కాదన్నాను, నన్ను క్షమించండి, ఇప్పుడు మీరు ఏం చెబితే ఇది చేస్తాను అని వినయముతో అన్నాడు. అక్కడ వినయపు వెరవున ఆయన దగ్గర భయభక్తులతో నడుచుకుని ఆయన చెప్పినట్టు వింటే ఆయనకి ఉపహారం కానుక ఇస్తే వినతుడైతే ఆ పాపం పోతుంది. గురువుగారిని తిట్టిన పాపం మళ్ళీ గురువుగారి పాదాల మీద పడితేనే, ఆ గురువుగారు చెప్పినట్టుగా చేస్తేనే ఆ పాపం పోతుంది. కొన్ని పాపములు అసలు శాస్త్ర ప్రకారం వద్దని అన్నారు. స్థేయం, దొంగతనం సాధ్యమైనంత వరకు వద్దు. స్థేయం అంటే ఇతరులకు చెప్పకుండా వారి వస్తువులు లాగుకొనుట, అది మహాపాపం. గురువర్ధం ఆపత్సున నిషిధ్యతే, మహాపాపం దొంగతనమే, కానీ గురువుగారి కోసం దొంగతనం చేసిన లేదా ఒక్కొక్కప్పుడు కొన్ని మంచి పనుల కోసం దొంగతనం చేసిన అప్పుడు మళ్ళీ అది పాపం కాదట. ఎలాగా, ఒక అమ్మాయికి పెళ్ళి అవుతోంది, ఆ పెళ్ళికి కట్నం ఇవ్వాలి లేదా ఏదో కళ్యాణ మండపానికి డబ్బులు కట్టాలి, ఆ పిల్ల దగ్గర డబ్బులు లేక పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వచ్చింది, అప్పుడు మీరు పక్కవాడి దగ్గర దొంగతనం చేసి ఆ డబ్బులు పెట్టుకుని అమ్మాయికి ఇచ్చేస్తే అది పాపం కాదట. అలాగని నా దగ్గర లాక్కి వెళ్ళిపోకండి, ఇప్పుడు చెప్పాం కదా అని ముందు మీ దగ్గరే లాక్కుపోతాం అనుకుంటాను, లాక్కుపోవడానికి ముందులేండి దండ తప్ప. సరే, మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే, ఒక పిల్ల పెళ్లి నిలబెట్టడానికో, ఒక కుర్రవాడికి పాఠం చెప్పించడానికో, ఓ పది మందికి తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదానం చేయడానికో దొంగతనం చేస్తే నిషిద్ధమైనప్పటికీ అది పాపమైనప్పటికీ అది పాపం కాదు. ఎందుకంటే దాని వెనకాల ఒక గొప్ప పరమార్థం ఉంది కనుక. అనవసరంగా మాత్రం దొంగతనం చేయకూడదు. కడుపు నింపుకోవడానికో లేక కక్కుర్తికో దొంగతనం చేయకూడదు. ఈ పాపం ఎలా పోతుందని అన్నాడు, మన స్వార్థము కోసం ఇలా ఎక్కడికైనా పెడితే ఎత్తుకుపోకూడదు సుమా, గుర్తుపెట్టుకోండి. ఏదో కుర్చీ బాగుందని చెప్పబెట్టుకోండి, కుర్చీ ఎత్తుకుపోకండి. కుర్చీ ఎత్తుకుపోతే దొరుకుతారు పని, ఇంకేదైనా ఎత్తుకుపోతే ఎంత ప్రమాదం, అది చాలా చండాలం. అది అత్యావశ్యక స్థితిలో స్థేయము, దొంగతనం పర్వాలేదు. ఉట్టినేది ఒక వ్యసనం అయితే ప్రమాదం. హోటల్కి వెళ్ళి చెంచాలు ఎత్తుకుపోవటం ఎంత కక్కుర్తుంది. దీనికి ఏమన్నాడంటే, 14 రోజుల పాటు ఆవు మూత్రాన్ని వేడి చేసుకుని తాగితే ఈ దొంగతనాల పాపం పోతుంది. ఒకవేళ తెలియక తెలుసు కానీ కక్కుర్తి పడితే 14 రోజులు గోమూత్రాన్ని వెచ్చ చేసుకోవడం, బాగా మరగబెట్టుకుని కాఫీ తాగినట్టు తాగేయండి పర్వాలేదు, మరి నాలుక ఊడిపోయేలా తక్కండి, కొంచెం గోమూత్రాన్ని వెచ్చ చేసుకు తాగితే ఈ దరిద్ర పాపాలు పోతాయట. ఒక్కొక్కప్పుడు తెలియక పెద్దవాళ్ళని తిడతాం కదా మనం, మనమంటే నా గురించి వదిలేయండి, మీ గురించి ఇంకొకళ్ళ గురించి ఆలోచించండి, ఏమో తెలిసో తెలియక ఎప్పుడైనా ఎవరైనా మహాత్ముల్ని మనం నిందించామేమో తెలియదు కదా. మహాత్ముల్ని నిందిస్తే నాలుకకి పాపం వస్తుంది, ఆ పాపం కూడా చెప్పాడు. గోమూత్రంలో ఆవు పేడ కలిపి, ఆవు పాలు కలిపి దాన్ని బాగా కాచి ఆ తర్వాత దాన్ని వడగట్టుకొని రోజు 3 పొట్ల 3 చెంచాల చొప్పున నెలలాళ్ళు తాగితే అప్పుడు ఇతరులను పుణ్యాత్ముల్ని తిట్టినటువంటి పాపం పోయి నాలుక మళ్ళీ పవిత్రమవుతుంది. ఇది కృత్రికర్మ అంటారు దాన్ని. ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, వాటికి అంత తేలికగా ప్రాయశ్చిత్తం లేదు, కానీ దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. ప్రాయశ్చిత్తము అంత తేలిక కాని పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటంటే, సావిత్రీమప్యధీయాతి శుచౌ దేశే మితాశనః అహింసో మందకః అజల్పః ముచ్యతే సర్వకిల్బిషైః. మహాపాపములకు ప్రాయశ్చిత్తం శుచిగా స్నానం చేసి ఆ పూట ఆహారం తక్కువగా తింటూ శుచిగా ఉన్న ఒక ఆసనం మీద కూర్చుని అహింసతో లోపల పైకి కాకుండా గాయత్రి జపం చేయాలి, పైకి ఉచ్చరించకుండా. అందుకే అజల్పహ, గొనకూడదు పైకి అనకూడదు, పైకి అందరికీ వినబడేలా కాకుండా లోపల గాయత్రి జపం చేసుకుంటే సర్వకిల్బిషై సమస్త పాపముల నుండి ముచ్యతే విముక్తుడైపోతాడు, వెంటనే వాడి పాపాలు పోతాయి. గాయత్రి మంత్రము వలె పాప విముక్తి చేసే మంత్రం మరొకట్లేదన్నాడు ఆయన. ఇది మహాభారతం శాంతి పర్వం చెబుతున్న మాట. వ్యాసుడంతటి వాడు శ్రీకృష్ణుడు నారదుడు ఉండగా ధర్మరాజుకి చెప్పాడు, ఈ వంకతో మనకిచ్చాడు. భయంకర మహాపాపములకు ప్రాయశ్చిత్రం గాయత్రి మహామంత్రం. దానికి అనువాద పద్యం కూడా తిక్కన గారు రాశారు ఇప్పుడు ఈ శ్లోకానికి. మితభోజియై వివిక్త క్షితి సావిత్రీ జపంబు చేయునది అహస్థితియుని శాసీనత్వము మతినేమర కట్టులైన మడియున గంబుల్. 2-3 రోజుల పాటు ఆహారం తక్కువగా తింటూ ఒక పవిత్ర స్థలంలో కూర్చుని, పవిత్ర స్థలం ఎందుకన్నాడంటే అందరూ తిరిగే చోట కూర్చోకూడదు, అక్కడ పులిహార పంచి పెడుతుంటే అక్కడ కూర్చొని జపం ఎలా చేస్తావు, అసలు 4 తిరుగుతున్న చోట కాకుండా ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. కూర్చుని చక్కగా లోపల ఏకధాటిగా ఎక్కువసార్లు చెయ్యాలి. అలా గాయత్రి జపం వల్ల మడియు అఘంబుల్ పాపాలు చచ్చిపోతాయన్నాడు, నశిస్తాయి. సంస్కృతంలో సర్వకిల్బిషై ముచ్యతే అన్నారు. కాబట్టి నేను చెప్పింది విను, పాపాలకి ప్రాయశ్చిత్తం ఉన్నది, ఇంకా నీకు అన్నీ కూడా అనేక ప్రాయశ్చిత్తములు సద్గురువైన కృష్ణుడు చెబుతాడు. నువ్వేం పాపాలు చేయలేదు, చేశాననుకుంటే పని ప్రాయశ్చిత్తం చేసుకో. ఇంకొక ముక్క చెబుతున్నాను, ఈ ధర్మములు మేము చెప్పడం కాదు, ఈ భూమండలంలో సకల ధర్మములు చెప్పే ఒక పరమ పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయనే మీ తాతగారు భీష్ముడు. ఆయన దగ్గరికి వెళ్ళి సకల ధర్మాలు విను, గ్రహించు, నీవు పుణ్యాత్ముడు అవుతావు. ఆ విధంగా మళ్ళీ భీష్ముడి యొక్క ప్రాముఖ్యాన్ని వ్యాసుడు చెప్పగానే చాలా సంతోషం అన్నట్టు ఆయన.
ఇవంతా ఎక్కడ హస్తినాపుర ప్రాంగణానికి వచ్చే ముందు జరిగాయి కదా, అందుకని అక్కడికి వెళ్ళి మళ్ళీ గంగానదిలో తర్పణాలు అయ్యాక జరిగాయి కనుక అవన్నీ పుచ్చుకుని సపరివారంగా హస్తినకు వచ్చాడు ఆయన. ఇక ధర్మరాజు గారు పట్టాభిషేకం చేయించుకుని భీష్ముడి ద్వారా ధర్మాలు వినడానికి సంసిద్ధుడవుతున్నాడు. ప్రస్తుతం పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని హస్తినాపురవాసులకి తెలిసి వాళ్ళందరూ ధర్మరాజు గారు తన సోదరులతో మహానుభావులైన ఋషులతో కుల పురోహితుడు ధౌమ్యుడితో నగర ప్రవేశం చేస్తూ ఉంటే వీధుల్లోకి వచ్చారు, మేడల మీద నిలబడ్డారు, పువ్వులు జల్లారు, పేలాలు జల్లారు, లడ్డూలు విసిరారు, ఆనందంతో పులకించిపోయారు. జయహో ధర్మరాజా అన్నారు. నలుగురు నాలుగు అగ్రుళ్ళగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా వస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే చతురగ్నిహోత్రములతో కూడినటువంటి విష్ణువులా కనపడుతున్నామని పొగిడారు వాళ్ళు. ప్రజాదరణ బ్రహ్మాండమైన ఆదరణలండి ధర్మరాజు గారికి. మహావైభవంగా అడుగుపెట్టాడు ఆయన. అడుగడుగున అందరూ కూడా మహానుభావులు ఎంతకాలానికి హస్తినగరానికి వచ్చారు అని పొగిడారు, సంతోషించారు. అంతఃపురంలో ప్రవేశించి పురోహితుల సహకారంతో, శ్రీకృష్ణుడి సహకారంతో అంతఃపురంలో ఉన్న దేవతలందరినీ పూజించాడు ధర్మరాజు. పూర్వం అందరికీ ఇళ్లలో పెద్ద పెద్ద పూజామందిరాలు, శివలింగాలు, విష్ణుమూర్తి విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు పెచ్చ పెరిగి ఇంట్లో శివలింగం ఉండకూడదట, ఇంట్లో కృష్ణుడు ఉండకూడదట, ఇంకెవరు ఉండాలి, శవాలు ఉండాలా శివుడు కాకపోతే, ఇలా అన్నానని అనుకోకండి. భగవంతుడు ఇంట్లో లేని స్థలం ఎక్కడ ఉంటుంది అసలు? ఇంట్లో ఉంచుకుని తీరచ్చు. కిం బహూక్తే నమనయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజా అని శివపురాణం సుస్పష్టంగా చెప్పింది. ఎందుకు ఇన్ని మాటలు? ఆడామగానే తేడా లేకుండా ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించుకోవచ్చు కాబట్టి ఇంట్లో శివలింగం ఉండి తీరాలి. పూర్వం ఆ ఇంట్లో శివలింగం లేకపోతే అన్నం తినేవారు కాదు. ఇలా కలియుగం అవ్వడం వల్ల అన్ని రకాల పిచ్చలు పట్టుకుని ఇంట్లో శివలింగం ఉండకూడదు, లేకపోతే విష్ణుమూర్తి పటం ఉండకూడదు. అంతెందుకు భగవద్గీతతో ఉన్నటువంటి పటం ఉండకూడదట. శ్రీకృష్ణుడు రథం తొలుతూ ఉంటే అర్జునుడు వెనకాలతో ఉన్న పటం ఉంటే ఇంట్లో వాడు చచ్చిపోతారని చెప్పేటవాడు. ఆయన లేకపోతే చచ్చిపోతాడు, ఆయన ఉంటేనే బతుకుతాడు. ఆ విషయం తెలియదు మూర్ఖుడికి. ఆ చెప్పేవాడు ఎవడండి అసలు? ఆ చెప్పేవాడు అంత అజ్ఞానం. ఇలా లేనిపోని ప్రజలకి భయానికి సంబంధించిన భయం రేకెత్తించేవి చెబుతూ ఉంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు. ఇంక ఎంత భయం పట్టుకుందంటే ఈ మధ్యకాలంలో నవగ్రహాలను చూస్తే భయపడిపోయేవాడు ఒకడు, ఆ ప్రదక్షిణ చేస్తే అక్కడ ప్రసాదం తీసుకోవడానికి భయపడేవాడు ఒకడు. ఆ నవగ్రహాలు ఎంత కరుణాస్వరూపులో తెలిసినా అనుగ్రహిస్తారు వాళ్ళు. వాళ్ళకి ప్రదక్షిణ చెయ్యాలి, ప్రసాదం తినాలి. ఇప్పుడు అసలు గుళ్ళోకి వెళ్ళాక నవగ్రహ ప్రదక్షిణ చేశాక అక్కడ అర్చకుడు ప్రసాదం ఇస్తే తినడం మానేశారు. అర్చకుడు నవగ్రహాలని పూజించే అర్చకుడు సాక్షాత్తు దేవుడు బృహస్పతి, అంత గొప్పవాడని చెప్పారు తెలిసిన మీకు పురాణాల్లో. అటువంటి అర్చకుడు ఏదన్నా ప్రసాదం చేతులు పెడితే కళ్ళకొత్తుకు తినాలి. గ్రహాలంటే భయం, కానీ వీడు మాత్రం రోజు లేని పాపగ్రహంలా తయారవుతున్నాడు. వీడు చేసే పాపాలు ఎక్కువైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. శివుడికి దండం పెడితే కాళ్ళు కొడుక్కోమని చెప్పాడు ఎవడో, ఏ దౌర్భాగ్యుడు చెప్పాడో తెలియదు. కానీ ఇలా రోజు రోజుకి కొత్త కొత్తవి పుట్టిస్తున్నారు అన్నమాట. ఇంకా ఈ మధ్యకాలంలో ఒకడున్నాడండి వాడు ఇంత గడ్డం వేసుకుని రకరకాల అనమాట, అక్కడెక్కడో మిరపకాయలు పొగట్టు, లేదా ఇంకెక్కడెక్కడేదో దయపం వెలిగించారు పొద్దున్నే చెబుతూ అంటే వాడు చెప్పేది అది ఏంటో తెలియదు కానీ ఓంకారం కదా, ఓంకారంలో తయారైంది నాకు. ఇలాంటివి విని మీరంతా పాడైపోతున్నారు తెలియకుండానే. ఈ మహాపాపపు అశాస్త్రీయమైనటువంటి దీపారాధనలు, ఈ లేనిపోనివి మహాప్రమాదం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయమైన పద్ధతిలో చక్కగా మహానుభావులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అర్చకులు ఎంత బాగా చేస్తున్నారు, రోజు అక్కడ జపతపాలు చేస్తున్నారు. అవి శాస్త్ర విహిత కర్మలు. అవి శృంగేరి పీఠం అంటే వేదముల యొక్క నిలయం. అది నేను రోజు వచ్చి చూస్తూ ఉంటాను ఇక్కడ. చక్కగా మన శంకరాచార్యులు వారి యొక్క సన్నిధానంలో పొద్దుటిపూట కూర్చుని అంతమంది వేద పండితులు, మహానుభావులైన పురోహితులు జపం చేస్తూ ఉంటే ఒక్క క్షణకాలం శరీరం గగురుపాటు గురవుతుంది అనమాట. ఆ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే, లేక రుద్రాభిషేకం చేస్తూ ఉంటే, లేక ఆచార్య గారు ఆంజనేయుడు పూజిస్తూ ఉంటే, రాముడికి హారతిస్తూ ఉంటే, ఇవి శాస్త్ర కర్మలు. ఇవి మనం చూడాలి. ఈ రకమైన కర్మలతో తరిస్తాం. అంతేగాని అవేమి లేదు, ఎక్కడ ఏం చెబుతాడో తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఓ గుమ్మడికాయ అంటాడు, గుమ్మడికాయ మీద మిరపకాయ పెట్టాలట, మిరపకాయ మీద దీపం పెట్టాలట, ఆ దీపం నెత్తి మీద పెట్టుకోవాలట, వీడు నెత్తి మీద వేసి కొట్టుకోవాలట. మీరు చూడండి, మీరు పొద్దున్నే అవి టీవీలో జరుగుతున్నవి, అవి ఎక్కడన్నా ఒక్క పురాణంలో ఉన్నాయా, ఒక్క ఈ మంత్రశాస్త్రాల్లో ఉన్నాయా? నేను ఒకసారి అడుగుతున్నాను, చూపించమన్నాడు చూద్దాం. అవి లేవు. మహాత్ములు ఏమో చేసేటటువంటి శాస్త్రములతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు చేసే పూజల వల్ల ప్రయోజనం కానీ, ఇదిగో ఇలాంటి నవగ్రహాల పూజ చేస్తే ఫలితం కానీ, ఈ పిచ్చి పిచ్చి దీపారాధనలు చేస్తే చివరికి నీ ఇంట్లో దీపం మారిపోతుంది.
అని శాస్త్రం చెబుతోంది. నేనల్లా, శ్రీకృష్ణుడు చెప్పాడా లేదా, ఏ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రములలో చెప్పిన వాటిని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఏదో కారుకోతలో కూస్తే, అవి నమ్మి నువ్వు అర్చనలు చేస్తే నీకు ఈ లోకంలో సుఖం ఉండదు, నా పరాంగతిం పై కర్మము పై సుఖము ఉండదు. కాబట్టి పెద్దలైన మహాత్ములు చెప్పినటువంటి మార్గములో చక్కని అర్చనలు, ప్రాచీన పరంపరలో వస్తున్న అర్చనలు చెయ్యాలి, అప్పుడు మనకి ఫలితం వస్తుంది. కాబట్టే పదే పదే మహానుభావులైనటువంటి వాళ్ళు ఇళ్లల్లో ఆ రోజుల్లో పూజామందిరాలు పెట్టుకు పూజించేవారు. ధర్మరాజు గారి యొక్క అంతఃపురంలో, హస్తినలో కూడా అలాంటి పూజామందిరాలు ఉన్నాయి. వాటన్నిటికీ కృష్ణుడి సన్నిధానంలో రుత్విక్కుల సాయంతో అర్చనలు చేశాడు. ఆ తర్వాత పెద్ద కొలువు ఏర్పాటు చేశారు బయట. అక్కడ బ్రాహ్మణోత్తముల్ని నిలబెట్టి వారిని వరాసగా వాళ్ళందరికీ బంగారం గోవులు దానమిచ్చాడు. ఇంక ఇప్పుడు ధర్మరాజు కాసేపట్లో సింహాసనం మీద కూర్చుంటాడు, అది కూడా బహిరంగంగా, ఏదో సభాభవనంలో కాకుండా హస్తినాపురం బయట అనమాట. అందరూ చూసేటట్టుగా సింహాసనం బయట వేశారట. సింహాసనం మీద బయట కూర్చుని బయలు కొలువిచ్చి ప్రజల యొక్క సమక్షంలో పట్టాభిషేకం ధర్మరాజు గారు చేసుకుంటున్నాడనే ఉద్దేశంతో జనమంతా, అప్పటిదాకా చప్పట్లు కొట్టిన వాళ్ళు, ఆనందంతో జయహు అన్నవాళ్ళు నిశ్శబ్దంగా ఊరుకున్నారు. ధర్మరాజు గారు సందేశం అవ్వాలి, అప్పుడు ఆయన ద్రౌపదితో పాటు సింహాసనం మీద కూర్చోవాలి, కిరీటధారణ అవ్వాలి. ఆ సమయంలో ఈ బ్రాహ్మణోత్తముల మధ్యలోంచి ఒకడు వచ్చాడు. వాడు రాగానే, నేను ఈ బ్రాహ్మణుల యొక్క ప్రతినిధిగా వచ్చాను, వీళ్ళందరూ చెప్పమన్న మాట చెబుతున్నాను. ధర్మరాజా, నువ్వు అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? దుర్యోధనుడు లాంటి మహానుభావుడిని యుద్ధరంగంలోకి వచ్చి సంహరిస్తావా? తొడలు విరగొట్టిస్తావా? నెత్తురు కూడు తింటావా? నీలాంటి వాడు రాజైతే మాకెంత నష్టం? నీవు కిరీటం ధరించడానికి అర్హుడివి కాదని వీళ్ళంతా నన్ను మాట్లాడమని పంపించారనగానే అక్కడున్న బ్రాహ్మణులు తెల్లబోయారు. వాళ్ళు ఎవరు, వీడిని పంపలా, ఈ దొంగడు ఎవడో వచ్చాడు. వాళ్ళు మహాత్ములు, అక్కడున్న విప్రులంతా కూడా బ్రాహ్మణోత్తములంతా ధర్మరాజు గారంటే ఎంతో ప్రేమ, వాళ్ళు ధర్మాత్ములు. వీడెవడో మధ్యలో వచ్చి వాళ్ళకి దూతగా ప్రతినిధిగా వచ్చాను అన్నట్ట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతులు ప్రతినిధులు అని కొందరు నాటకాలు ఆడడంలా అలాగనమాట. వీడిలా అనగానే ధర్మరాజు సిగ్గుపడిపోయి, మహాత్ములారా, మీరు విప్రులు, వేద పండితులు, నేను ఎప్పుడూ మిమ్మల్ని సేవించాను, మాట వరసకు కూడా మీకు వ్యతిరేకంగా నడుచుకోను, మీరు వద్దంటే ఇప్పుడు పట్టాభిషేకం ఆపేసుకుని ఇప్పుడు అడుగు గడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ ఆజ్ఞ ఏమిటని కానీ వాళ్ళు తలకాయలు మొత్తుకుని, అసలు వీడు ఎవడో మాకు తెలియదు, అసలు వీడు మాలో లేడు, ఎంతవరకు మాలో వీడికి మెంబర్షిప్ కూడా లేదు, వీడెవడో మరి ఎక్కడి నుంచి వచ్చాడో, మేము నీ వంటి మహానుభావుడు ఎప్పుడు వస్తాడా, సింహాసనం మీద కూర్చుంటాడా, మళ్ళీ ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని ఎదురు చూస్తున్నాం అని వెంటనే వాడి కేసు చూశారు. మాకు అర్థమయ్యింది, వీడి పేరు చార్వాకుడు, దుర్యోధనుడి మిత్రుడు, వీడొక భయంకర రాక్షసుడు, ఎప్పుడు దుర్యోధనుడి పక్కనే ఉండేవాడు, దుర్యోధనుడి మీద ప్రేమతో మీ మీద పగతో బ్రాహ్మణ వేషంలో వచ్చాడు అని వెంటనే వాళ్ళు ఏం చేశారట, ఎరా దొంగ పేరుగా, రాక్షసుడివి, దుర్యోధన మిత్రుడివి, ధర్మరాజు గారి దగ్గరకు వచ్చి పైగా మమ్మల్ని మేము అందరం నిన్ను పంపించామని, మా సందేశం చెబుతున్నామని, మాకేసి వేలెత్తి చూపించి మమ్మల్ని అవమానం పాలు చేస్తావా అని వెంటనే వడికేసి తిరిగి హుమ్ అని హుంకరించారట. ఇంకేం తిట్టలేదు కూడా, హుమ్ అనగానే దెబ్బకి చచ్చిపోయాడు వాడు. చావగానే వాడికి అసలు రూపం వచ్చిందిట, కొండంత శరీరంతో ఆ రాక్షసుడు అసలు రూపం ధరి చచ్చిపోయాడు, హుంకారంతో చచ్చిపోయాడని చెప్పారు భారతంలో. బ్రహ్మతేజో నిహతి నట్లు పడి మహాశని ప్రహతి పాతితోర్వీజ నిభత నుంది ఉన్న అద్దానవుని జూచి అన్నరేంద్రుడు ఎలమి సొంపు వహిల్చే తమ్ములును తాను. మహానుభావుల యొక్క తేజస్సుతో, వేద పండితుల యొక్క బ్రహ్మ తేజస్సుతో పిడుగుపడిన వెంటనే చెట్టు ఎలా కూలిపోతుందో అలా కూడిపోయాడు వాడు. పెద్ద చెట్టు, చెట్టు మీద పిడుగుపడితే ఎలా ఉంటుందో తెలుసా, మొన్నే చూశాను మా పీఠం దగ్గర, ఒక కొబ్బరి చెట్టు మీద పిడుగుపడింది ఇక్కడ ప్రవచనానికి వచ్చే ముందు. ఆ భయంకరమైన పిడుగుపాటికి చొరచొరచొర కాలిపోయిందండి మొత్తం చెట్టు అంతా. పిడుగుపడితే చెట్టు కూలిపోయినట్టుగా భయంకరాకారుడు రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముల శాపానికి గురై, హుంకారానికి గురై కింద పడి చచ్చిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు లేచి, ఇప్పుడు రహస్యం చెబుతున్నా వినండి, ఈ చార్వాకుడు అనేవాడు కృతయుగంలో పుట్టాడు, వీడు భయంకర రాక్షసుడు, బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, నాకు ఎవరి వల్ల చావు లేకుండా, ఆయుధముల వల్ల చావు లేకుండా వరమియ్య అన్నట్ట. బ్రహ్మ, నీకు ఎవరి వల్ల చావు ఉండదు, ఆయుధాల వల్ల చావు ఉండదు, కానీ ఎప్పుడైనా బ్రాహ్మణోత్తములు కోపం తెప్పిస్తే వాళ్ళు హుమ్ అన్నారంటే చచ్చిపోతావు, కానీ వాళ్ళ కోపం తెప్పించకుండా ఉంటే నువ్వు సుఖంగా ఉంటావని వరమిచ్చాట. కొంత రోజులు బాగానే ఉన్నాడు, క్రమంగా వీడికి నీచత్వం పెరిగింది. వీడికి దుర్యోధనుడు పుట్టాక దుర్యోధనుడితో స్నేహం పెరిగింది. ఆ స్నేహంతో రెచ్చిపోయి దేవతల్ని చావగొట్టడం మొదలుపెట్టాడు. అందరినీ బాధ పెడుతూ ఉంటే అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నువ్వేమో వాడికి చావు లేకుండా వరం ఇచ్చావు, వాడు మమ్మల్ని చంపుతున్నాడు, వాడు ఎలా చస్తాడంటే వాడికి నేను చావు లేకుండా వరం ఇవ్వలే, ఆయుధాల వల్ల చావు లేకుండా వరం ఇచ్చా, కంగారు పడకండి. ఈ మూర్ఖుడు దుర్యోధన స్నేహం వల్ల రెచ్చిపోతున్నాడు. రేపెప్పుడో దుర్యోధనుడు తెచ్చాక ధర్మరాజు గారి పట్టాభిషేకానికి ఎడతాడు, ధర్మరాజుని తిడతాడు, దాంతో అక్కడున్న వేద పండితులు బ్రాహ్మణోత్తములు అందరూ ఆగ్రహిస్తారు, చస్తాడు వీడు అని బ్రహ్మ వాళ్ళకి వరం ఇచ్చాడు. వీడికి పోయే కాలం వచ్చేప్పుడు ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజుని తిట్టి మీ ఆగ్రహానికి గురై చచ్చాడు. కాబట్టి మహానుభావులకి అపచారం చేసిన వాడు, ధర్మాత్ముల్ని తిట్టినవాడు ఎప్పుడూ సుఖంగా ఉండడు. ఈ విధంగా చార్వాకుడు దుర్యోధన మిత్రుడు రచించాడని శ్రీకృష్ణుడు వాడి చరిత్ర చెప్పగానే అందరూ ఆనందపడ్డారట. అప్పుడు ధర్మరాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. తెల్లని చక్కని వస్త్రాలు ధరించాడు ఆయన, కుండలాలు పెట్టుకున్నాడు, నడుముకేమో మంచి పట్టా కత్తి ఉన్నది, తక్కినటువంటి ఆయుధాలన్నీ పక్కన పెట్టారు. పక్కన ద్రౌపదీదేవి కూడా అవబృధ స్నానం చేసి వచ్చి కూర్చుంది. పట్టాభిషేకానికి ముందు బంగారాన్ని వెండిని నేలని తాకాలి. అందుకని ధర్మరాజు ముందు బంగారం పట్టుకుని తర్వాత వెండిని పట్టుకుని నేలకి నమస్కరించాడు. ఆపై మహానుభావులు పువ్వులు చేతికిచ్చారు. ఆ పువ్వులు కళ్ళకద్దుకుని శ్రీకృష్ణుడి పాదాల మీద శివలింగం మీద పెట్టాడు. అప్పుడు సాక్షాత్తు ధౌమ్యుల వారు కులపురోహితులు శ్రీకృష్ణుణ్ణి తాకమని, ఎంతో పూర్వం దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు వేల సంవత్సరములుగా లక్షల సంవత్సరములుగా చంద్రవంశపురాజులు ధరిస్తున్న పవిత్ర కిరీటం పట్టుకొచ్చి ఆ మహానుభావుడు ధర్మమూర్తి అయిన ధర్మరాజు గారి శిరస్సు మీద పెట్టారు. ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించిన కిరీటం, బ్రహ్మ దానిని చంద్రుడికిచ్చాడు. చంద్రుడు కొంతకాలం ధరించాడు. చంద్రుడు తన కొడుకు గ్రహాలలో ఒకడైన బుధగ్రహానికిచ్చాడు. బుధుడు తన కొడుకు పురూరవుడికిచ్చాడు. పురూరవుడు తన కుమారుడు నహుషుడికిచ్చాడు. నహుషుడు యయాతికిచ్చాడు. యయాతి తన కొడుకుల్లో ఒకడైన పూరు చక్రవర్తికిచ్చాడు. ఆ పూరు యొక్క వంశం వాళ్ళైన పాండవులంతా క్రమంగా ఆ వంశంలో వాళ్ళు ఆ కిరీటం ధరించారు. ఎన్నాళ్ళటికి ఆ కిరీటం ధర్మరాజు గారి శిరస్సు మీద చేరగానే భూమి సస్యశ్యామలమయ్యింది, పులకించింది. ఎందుకంటే ధర్మాత్ముడి నెత్తి మీద కిరీటం వచ్చింది. ఈ విధంగా ధర్మరాజు గారి పట్టాభిషేక ఘట్టం జరిగింది. ఆ తర్వాత వచ్చే అపూర్వఘట్టాలన్నీ కూడా ఇంకా రేపటి నుంచి అయితే భీష్ముడు చెప్పి ఎన్ని ధర్మాలు వస్తాయి. కాబట్టి అందరూ సమయానికి రండి.